ఆల్బం లాంటి వెంకటేశ్వర కళ్యాణం పుస్తకం తయారు చేయించడమే కాదు, ఆచార్యులు గారు నాన్న కథల పుస్తకాల ప్రచురణ కూడా తనే స్వయంగా పూనుకుని చేశారు. నాన్న పత్రికలకు రాసిన కథల ప్రతులు నాన్న దగ్గర ఉండేవో లేవో కూడా దాచుకోవడం నాన్న నైజం కాదు. ఆచార్యులు గారే వాటిని జాగ్రత్త పెట్టుకుని ఉంటారు, లేని వాటిని సేకరించుకుని ఉంటారు. 1961-62లలో నాన్న కథల్ని 3 పుస్తకాలుగా వేశారు. 3 తరుణ సాహితి పేరుతోనే ప్రచురించారు. తరుణ సాహిత్య అంటే నాన్న తన ఆలమూరు మిత్రులు కొందరితో కలిసి స్థాపించుకున్న సమితి. 3 కథల్ని జ్వలితజ్వాల పేరుతో ఒక సంకలనంగా అచ్చువేశారు. ఆ 3 కథలు కాస్త పెద్దవి, పెద్ద కథలని అనొచ్చు లేదా నవలికలు అన్నా అనొచ్చు. ఆ పుస్తకానికి అట్టమీద బొమ్మ వెంబు చేత వేయించారు. ముందు మాట రాసిచ్చింది త్రిపురనేని గోపిచంద్. ఆ పుస్తకంలో జ్వలితజ్వాల కాకుండా ఇంకో 2 కథలుంటాయి, కానీ జ్వలితజ్వాల ఓ ప్రత్యేకమైన రచన. ఎలా రాశారో నాన్న ఆ జ్వలితజ్వాల కథని. నా చిన్నప్పుడు నాకు అది అంతగా అర్థం కాలేదు, ఇప్పటికీ పూర్తిగా అంతుపట్టిందని అనుకోలేను, కానీ ఈ రోజు అది ఎంత గొప్ప కథో ఎంత గొప్ప కథనమో కొంచెం కొంచెం తెలుస్తోంది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మంచి కథలను ఏరి అచ్చువేసే ఎన్నో కథా సంకలనాల్లో ఈ కథ ఎందుకు ఉండదా అని. ఏ సంకలనకర్తని తప్పు పట్టడం కాదు, కానీ అంత మంచి కథని ఎవరు ఎందుకు తీసుకోవడం లేదో. ముందుగా అది ఓ 2 పేజీల కథగా కృష్ణాపత్రికలో అచ్చయిందని రాసుకున్నారు నాన్న. ఆ చిన్న కథని నేనెక్కడా చూడలేదు. దాన్నే పెంచి జ్వలితజ్వాలగా రాసి ఎన్నో పత్రికలు పంపారట. ఎవరూ వేసుకోకపోతే భారతికి పంపించారట. పంపిస్తూ మీకు కూడా అక్కర్లేకపోతే చెత్తబుట్టలో దాఖలు చేయమని రాశారట. తిప్పి పంపడానికి స్టాంపులు కూడా పెట్టలేట. భారతి వాళ్ళు వేసుకున్నారు. భారతి లాంటి సాహితీ విలువలున్న పత్రికలో పడాల్సిన కథని మరో పత్రిక ఎలా వేసుకుంటుంది? ఆ కథ ఎలా ఊహించావు నాన్న? ఊహించిన దాన్ని అంత అందంగా ఎలా చిత్రీకరించావు అని నాన్నని అడగాలనిపిస్తుంది. చదువుతున్నంతసేపు లీలావతి వెంకట్రాయుడు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటారు. అసలు ఆ కథలో సంఘటనలు విచిత్రంగా జరుగుతాయి. లీలావతి ఏ డాక్టర్ దగ్గర పురుడు పోయించుకుని చిట్టిని కంటుందో ఆ డాక్టర్ వెంకట్రాయుడి మిత్రుడు. అంతవరకు సరే, లీలావతి ఎప్పుడు పురుడికి ఆ డాక్టర్ దగ్గర ఉందో సరిగ్గా ఆ సమయానికి వెంకట్రాయుడు అక్కడికి వెళ్తాడు. జరగకూడదని కాదు, అలా జరిగిందని రాయాలని నాన్నకి ఎలా తట్టిందా అని. అలాగే ఏ జడ్జి చిట్టికి ఉరిశిక్ష వేస్తాడో ఆ జడ్జి వెంకట్రాయుడి మిత్రుడే. అది కొంతవరకు ఒక వృత్తిలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ జడ్జి లీలావతికి చిట్టిని ప్రసాదించిన తండ్రి. ఎంత నాటకీయత ఉందో ఈ కథలో. అత్త అంటూ ఉండేది, అదేదో జరిగిన సంఘటననే అబ్బాయి కథగా రాశానని అనేవాడు అని. అది నిజమే అయినా అలా ఎలా అల్లగలిగారో నాన్న. జ్వలితజ్వాలని కథ అనాలా, పెద్ద కథ అనాలా, నవలిక అనాలా, నవల అనాలా, నాటకీయత ఉంది కాబట్టి నాటకం అనాలా, ఏమంటేయే, అదో గొప్ప రచన. వింత ఏమిటంటే అది అన్నీ అయ్యింది. దాన్నే కొంచెం పెంచి సంతప్తులు అనే నవల రాశారు. ఎంఎస్కో వాళ్ళు వేశారు దాన్ని. ఆ తర్వాత దాన్నే ఆకాశవాణిలో పైడి కటకటాలు అన్న నాటకంగా ప్రసారం చేశారు. దాని నాటకీకరణ పేరు కామేశ్వరరావు మాయ. అందులో వెంకట్రాయుడులా నటించింది రామచంద్ర కాశ్యప గారు. మహానటులు ఆయన. ఎంత బాగా జీవించారో వెంకట్రాయుడు పాత్రలో. నా చెవుల్లో ఇంకా ఆయన లీలా అని పిలుస్తున్నట్టే ఉంది. అంత మంచి కంఠం ఆయనది. లీలావతి వేషం మద్దాలు సుశీల గారని గుర్తు. అది విజయవాడ రేడియో కేంద్రం స్వర్ణయుగం. ఎన్ని గొప్ప కార్యక్రమాలు తయారయ్యాయో ఆ రోజుల్లో. అందులో ఈ నాటకం ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే 90లో మేము మద్రాసులో ఉంటున్నప్పుడు నేను రేడియోలో నా ప్రసంగాల రికార్డింగ్కి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పద్మజ నిర్మల్ గారు ఉండేవారు. మంచి మంచి మా కార్యక్రమాలు చేయాలన్న తపన పట్టుదల ఉన్న ఆవిడ. ఆవిడ ఓసారి పైడి కటకటాల గురించి మాట్లాడుతూ చాలా గొప్ప నాటకం అని, ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని చేయలేమని అనేవారు. ఓ కథ కథగా నవలగా నాటకంగా రావడం, అన్ని ప్రక్రియల్లోనూ బాగుండడం జ్వలితజ్వాలకే చెల్లింది. ఎందుకంటే ఆ కథ కథనం అలాంటివి. అంతా నాన్న కలంలో ఉంది, అంటే నాన్నలో ఉంది ఆ శక్తి. ఆ కథలో పురాణాలలోని పాత్రల్ని సంఘటనల్ని ఎన్నింటినో ఎంత అందంగా సందర్భోచితంగా వాడుకున్నారో నాన్న. ఎన్ని వర్ణనలు పురాణ కథల్లోంచి తీసుకున్నారో, పురాణ కథల మీద పాత్రల మీద వాటి స్వభావాల మీద కావలసినంత పట్టు ఈ కథలు రాసేటప్పటికే ఉంది నాన్నకి. వాటిని చెప్పటానికి కావలసిన అధికారం వచ్చేసింది. అదే తర్వాత నాన్న అలవోకగా భారతాది కథలను చెప్పేందుకు పునాదయ్యింది. ఈ విషయాన్నే విశ్వనాథ సత్యనారాయణ గారు నాన్న అమృత కలసం కథాసంపుటికి ముందు మాటలో ముందు చూపుతో ఇది ఉషశ్రీ మార్గము అన్న ప్రతిష్ట బడయుగాక అని రాశారు. ఆయన మాట యథార్థం అయ్యింది. అమృత కలసం పురాణ కథల సంపుటి. అందులో 4 కథలున్నాయి. 1 అమృత కలసం. ఆచార్యులు గారు ప్రచురించిన 3 సంకలనాలకి ఆ సంకలనంలో ఉన్న కథల్లో ఒక కథ పేరే పెట్టారు. అమృత కలసం కథ క్షీరసాగర మథనం కథ. దేవదానవులు అమృతం కోసం పాలకడలిని మధించారు. దానికి మేరుపర్వతం కవ్వం అయింది. వాసుకి తాడయ్యాడు. కొండ ములిగిపోకుండా విష్ణువు కచ్చప రూపంలో అడ్డం నిలిచాడు. విశ్వం క్యాన్వాస్ మీద చిత్రించబడ్డ గొప్ప దృశ్యం అది. ఆ దృశ్యాన్ని మాటల్లో చిత్రీకరించారు నాన్న. చిలకగా చిలకగా పాలకడలిలోంచి అమృతం పుడుతుంది. విష్ణువే మోహినిగా వచ్చి అమృతాన్ని పంచుతాడు. జగన్మోహిని మోహంలో పడ్డ శివుడు మోహిని వెంట పరిగెత్తుతాడు. హఠాత్తుగా మాయ నుండి బయటపడి స్థాణువవుతాడు. పరుగాపిన మోహిని వెనుతిరిగి శిలారూపం దాలుస్తాడు. ఇది అమృత కలసం కథ. ఇదే ఆలమూరు దగ్గరలో ఉన్న ర్యాలీలోని జగన్మోహిని విగ్రహం కథ. విగ్రహం ముందుపక్క విష్ణువు, వెనకపక్క జగన్మోహిని. అద్భుతమైన శిల్పం. నాన్న చిన్నప్పుడు ఆ ఆలయాన్ని, ఆ శిల్పాన్ని చూసుంటారు. తన మదిలో నిలిచిపోయిన రూపాన్ని అమృత కలసం కథలో అందంగా ఆవిష్కరించారు. ఆ కథా సంపుటిలో మిగతా మూడు కథలు పౌరాణిక కథలే. అన్నీ బావుంటాయని నేను చెప్పడం ఏం బావుంటుంది. మూడో పుస్తకం సాంఘిక కథల సంకలనం. పుస్తకం పేరు, అందులో ఒక కథ పేరే మల్లెపందిరి. మల్లెపందిరిని కథలనలేం. అది పెద్ద కథ, నవలికా విభాగంలోకి వస్తుంది. నిజానికి మల్లెపందిరి కథలో కథయం ఉండదు పెద్దగా. పెళ్లైన కొత్తలో ఒక జంట ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పడిన ఇబ్బందులు, విడిగా ఉంటున్నప్పుడు చేసిన ఆలోచనలు విరివిగా ఉంటాయి. అయితే అందులో ఒక విచిత్రాన్ని ఇరికించారు. భార్యని భర్తకి దగ్గర చేసేందుకు శకుంతలను ఎన్నుకున్నారు. అదే సమయంలో భర్తని భార్యకి దగ్గర చేసేందుకు ఉమను తయారు చేశారు. ఇంత చేసి శకుంతల చెల్లెలే ఉమా అని ముగించారు. ఆ కథలో తండ్రి కూతుర్ని ప్రేమగా చూసుకోవడం చదువుతుంటే ఆ తండ్రి నాన్ననే అనిపిస్తుంది నాకు. నాన్నంటే ఎలా ఉండాలో, నాన్న నాన్నైతే తను ఎలా ఉంటారో ఊహించుకుని రాసినట్లుగా ఉంటుంది ఆ కథ. నాన్న ఊహలో ఉన్న కూతురి నాన్న నాన్నే, మా నాన్నే అనిపిస్తుంది నాకు. కథాచక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చాలా అభిమానించారు నాన్న. ఆయన కథల్ని అధ్యయనం చేశారు. కథలు రాయడంలో ఆయన మార్గం అమోఘం, అనితర సాధ్యం. ఆయన కథలు పెద్దవిగా ఉంటాయి. ఆయనే కాదు, ఆ కాలంలో రచయితలు చాలామంది రకరకాల పాత్రలని, సంఘటనలని చెప్పడానికి అనువుగా కథల్ని పరిమితులు లేకుండా దీర్ఘంగానే రాసేవారు. శ్రీపాదవారి చాలా కథల్లో సంభాషణలు తప్ప ఇంకే ఉండవు. ఆ సంభాషణల్లోంచే పాత్రల పేర్లు, వాళ్ల నైజాలు, ఆలోచనలు ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఆ శైలిని నాన్న అక్కడక్కడా కాస్త స్పృశించారని అనిపిస్తుంది మల్లెపందిరి చదువుతుంటే. కథలు చెప్పడంలో బహు నేర్పరి, మహాగడసరి అయిన మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి గుబాళింపు కూడా నాన్నకి కొంచెం అంటిందేమో తెలీదు. ఆయన్ని కూడా అభిమానంగా చదివారు నాన్న. మల్లెపందిరి కథ నిడివితో పోలిస్తే ఆ సంపుటిలో మిగతా కథల నిడివి చాలా తక్కువ. ఆ కథల్లో పెళ్లి చేసుకోబోయే యువతి యువకులు ఉంటారు. కొత్తగా పెళ్లైన దంపతులు ఉంటారు. వాళ్ల ముచ్చట్లు ఉంటాయి, ఎదురుచూపులు ఉంటాయి. ఆ కథల్లో నాకు చిన్నప్పటినుంచి ఇష్టమైన కథ కడుపులో పాపాయి. ఆ కథలో నెలలు నిండి పుట్టింటికి వెళ్తున్న వెంకటలక్ష్మి, కడుపు పండడం కోసం ఎదురుచూస్తున్న శకుంతల ముఖ్య పాత్రలు. అంతకన్నా ముఖ్యమైన పాత్ర వెంకటలక్ష్మి మొదటి సంతానం, మూడేళ్లు కూడా నిండని కళ్యాణి. ఆ చిన్నారి కళ్యాణిని నేనే అనుకుంటూ చదువుకుంటూ ఉండేదాన్ని ఆ కథని. ఎంత బావుండేదో ఆ కథ నాకు. ఆ కథలన్నింట్లోనూ సరసమైన సంభాషణలుంటాయి. అయితే ఎందులోనూ మితిమీరిన శృంగారం ఉండదు. ఈ కథ నాన్న రాశారు అని అనుకుందుకు కానీ అనేందుకు కానీ ఎక్కడా సిగ్గుపడాల్సిన అవసరమే లేకుండా ఉంటాయి కథలన్నీ. అలా అనుకునేందుకు నాకు గర్వంగా ఉంటుంది. అయితే నాన్న మేధస్సులోంచి అద్భుతంగా ఉద్భవించిన ఈ కథారత్నాలన్నీ ఆయన భారత కథా ప్రవచన సాగరంలో అడుక్కెళ్ళిపోయాయి. శంకరాభరణం సినిమా విశ్వనాథ్ గారు అంతకుముందు తీసిన సినిమాలను ఎలా తెరమరుగు చేసేసిందో అలాగన్నమాట. ఆయన తీసిన జీవనజ్యోతి, శారద, ఓసీత కథ లాంటి సినిమాల్ని మర్చిపోయారు ఆయన అభిమానులు. శంకరాభరణం తర్వాత ఆయన చేత సంగీత నృత్య ప్రాధాన్య చిత్రాలనే తీయించారు. అలానే నాన్న జ్వలితజ్వాల లాంటి కథ రాశారని మర్చిపోయారు అభిమానులు. నాన్నని భారత రామాయణ భాగవతాలకి అంకితం చేసేశారు.